Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusion in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host and that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
పాత సంవత్సరం వీడుకోలు. ప్రేమతో విడిపోతూ వీడలేనట్లు పెనవేసుకునే ఆలింగనం. దగ్గర పడుతున్న విడిపోయే ఘడియలు. నీతో ఆనందాల్ని తెచ్చిపంచావు, ప్రాణమై మెరిగావు. అకస్మాత్తుగా మనసు మార్చుకుని కాలానికి నేను వరబడాల్సిందే అంటూ గుండె రాయి చేసుకుని వెనక్కు తిరిగి వీడుకోలు అడుగుతున్నావు. ఇన్నాళ్ళు నీ పరిష్వంగంలో బంధించి కాల్చిని ఇనుముగా పునీతుణ్ణి చేసి ఇప్పుడు నన్ను వదిలివేతువే. భావ్యమా, నువ్వు లేని నేనెందుకు నీతో తీసుకుపోరాదు? నిందించకు, ఎంతసేపు ఆగలేవా? నువ్వు నా బందీవి, నేను నీ బందీని. నిన్ను మరింత పునీతుణ్ణి చేయడానికి నేను మరింత శక్తిమంతురాలిగా నీ ప్రేమ తాపసిగా క్రొత్త ఋతువుల చీర కట్టి క్రొత్త ఆశలను కొప్పున చుట్టి మంచు తడిసిన మెత్తటి నీ మల్లె నవ్వుకై క్రొత్త సంవత్సరాల నీరాజనాలతో నీ మరులకై మరలా రాగలను నీ హృదయ ఏలికను అంటూ క్రొత్త సంవత్సరం మరింత శక్తిమంతురాలుగా వచ్చేసింది. బట్ ఏ స్మాల్ రిమైండర్, ద క్యాలెండర్ హ్యాస్ చేంజ్డ్, బట్ హస్బెండ్, వైఫ్, బాస్, శాలరీ, జాబ్ అండ్ టార్గెట్స్ విల్ రిమైండ్ ద సేమ్. నో కంప్లైంట్స్, టేక్ ఇట్ యాజ్ అ ఫన్ మెసేజ్. బీ హ్యాపీ త్రూ అవుట్ ది ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ శ్రీ సత్య గౌతమి ఫ్రమ్ స్వరమాలిక, అమెరికా నుండి.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ 13వ భాగం. 12వ భాగంలో మీరు విన్నదేంటి? మాధవీలత అంకిరెడ్డి, మోక్ష, సతీష్ చంద్ర పెళ్లిని ధృతితో నిశ్చయించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆనంద్కి ఇంకా ఆ విషయం తెలియలేదు. ఇంటికి వెళ్ళాక తెలుసుంటుంది. ఇప్పుడు చూడండి ఆనంద్ యొక్క బాధ. 13వ భాగం వింటున్నారు. రాత్రి భోజనాల దగ్గర ఆనంద్ ముఖం మార్చుకుని కూర్చున్నాడు. అలా ఎందుకనుకున్నాడో ఎవరికి అర్థం కాలేదు. ఏంట్రా అలా ఉన్నావు, ఆఫీసులో ఏమైనా గొడవ అయిందా? ముందు అన్నం తిను, కెలుకుతూ కూర్చుంటే ప్రాబ్లమ్స్ పోతాయా? అంకిరెడ్డి కొడుకు మీద కోపడ్డాడు. ఆనంద్ తండ్రి వైపు చూడకుండా తల్లిని కూర వడ్డించమని భార్యను మంచినీళ్ళ గ్లాసును ఇంకాస్త దగ్గరగా పెట్టమని సైగ చేశాడు. ఆ తర్వాత, ఈ ఇంట్లో నేను పెద్ద కొడుకునన్న మాటే గాని ఒక్క విషయం కూడా నాతో చెప్పటం లేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోతున్నాయి. తమ్ముడికి అమ్మాయిని చూసి వచ్చేంత వరకు నాకు ఆ విషయం తెలియకపోవడం సిగ్గుగా ఉంది అన్నాడు ఆనంద్. ఇందులో అంతా సిగ్గుపడాల్సిందేముంది ఆనంద్? ఉదయం వాకింగ్లో వాసంకులు చెప్పాడు ఈ సంబంధం ఉన్నట్లు. నాకు కూడా పర్వాలేదనిపించింది. ఇంటి రాగానే మీ అమ్మతో మోక్షతో చెప్పాను. నువ్వప్పుడు నిద్రపోతున్నావు. ఈ లోపల నేను రెడీ అయ్యి నీకన్నా ముందే ఆఫీస్కి వెళ్ళాను. ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే మీ అమ్మని తీసుకుని వాసుదేవి ఇంటికి వెళ్ళాను. వెళ్లే ముందు నీకు కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయలేదు. నీ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉన్నట్లుంది. కావాలంటే చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయో అన్నాడు అంకిరెడ్డి కొడుకు వైపు చాలా ప్రశాంతంగా చూస్తూ. అయినా కోట్లు ఇస్తామన్న సంబంధాన్ని వదిలేసి ఇదేమి గొప్ప సంబంధమని వెళ్ళారు నాన్నా అన్నాడు. ఇప్పుడు కూడా నేరుగా తండ్రి వైపు చూడలేదు ఆనంద్. అతని మనసులో ఏమున్నా తండ్రి ముందు చాలా వినయంగా ఉంటాడు. అలా ఉన్నట్లు తండ్రికి తెలియాలని ఎక్కువగా తాపత్రయపడుతుంటాడు. ఇలాంటివి సతీష్ చంద్రకు తెలియవు. తండ్రి ముందే కాదు, అతను ఎక్కడా నటించడు, అతి వినయం చూపించడు. కోట్లెందుకురా, అమ్మాయి బాగుండాలి కానీ. బాగుండి ఇప్పుడేం చేయాలి? వాడెక్కడో అడవల్లో ఉన్నాడు. తనతో ఏమైనా తీసుకెళ్తాడా? డబ్బున్నా మనం వాడుకుంటాంగా. ఆర్థిక ప్రణాళికలు ఇలాంటప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేస్తారు నాన్నా? మన ప్రమేయం లేకుండానే డబ్బు అంటూ వచ్చేది ఒక్క పెళ్లిలోనే. ఇది కూడా తెలియకుంటే ఎలా? మోక్ష, మాధవీలత వేడివేడిగా ఆమ్లెట్లు చేసుకురావాలని వంటగదిలోకి వెళ్లారు. ఆనంద్కి చారు అన్నంలో ఆమ్లెట్లు తినటం అలవాటు. ఆనంద్ మాటలకి అంకిరెడ్డి నొచ్చుకున్నాడు. అతని మాటలు ఆయనకు నచ్చకపోవడం ఇదే మొదటిసారి. అంత తెలియని పనులు నేనేం చేయలేదులే ఆనంద్ అన్నాడు. ఇంకా ఏం చేయాలి నాన్న? అమ్మాయి అన్నయ్య ఏం చేస్తున్నాడో చూసారా? అతనికి ఏమైనా ఉద్యోగం ఉందా? వ్యాపారం ఉందా? ఫంక్షన్ల హాళ్ళ దగ్గర అన్నాన్ని పొట్లాలు కట్టుకెళ్ళి అనాథలకు పంచటమేగా, అదేం పని అని మీకు నచ్చింది? అదేం పనిని మీకు నచ్చిందా? సంబంధం బయట చెప్పుకోవడానికి అసహ్యంగా లేదు అన్నాడు. ఇప్పుడు కూడా తల వంచుకునే మాట్లాడాడు. అతని పనిలో నాకు మానవత్వం కనిపించింది. ఆయన ఎవరి వృత్తి వాళ్ళకి అయినా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం ఆనంద్. దాన్ని తప్పు పట్టకూడదు, అసహించుకోకూడదు. ఎవరి ఆలోచన సరళి వాళ్ళది. నాకెందుకో ఈ సంబంధం నచ్చింది. సతీష్ ఎప్పుడు చూసినా అడవుల్లో, కొండల్లో, మంచుల్లో ఉంటుంటాడు. కనీసం ఇంటికి వచ్చినప్పుడైనా తన భార్యతో సుఖపడతాడని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఆయన అలా అనగానే ఆనంద్ అన్నం తినకుండానే లేచి చేయి కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమ్లెట్ ఉన్న ప్లేటు పట్టుకొని వంటగదిలోంచి వస్తున్న మోక్ష వెళ్ళిపోతున్న భర్తను చూసి, అయ్యో నేను పెద్ద లేటేం చేయలేదండి, వచ్చాను కదండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటూ చేతిలో ఉన్న ప్లేటును డైనింగ్ టేబుల్పై పెట్టి భర్త వెనకాల వెళ్ళింది. కొడుకు ప్రవర్తనకు మాధవీరత కంగారు పడుతుంటే, ఏం పర్వాలేదు నువ్వు కూర్చో అంటూ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని వడ్డించు అన్నాడు అంకిరెడ్డి. కొడుకు అలా లేచి వెళ్ళిపోవటం మనసులో బాధగా ఉన్నా ఆమె వడ్డిస్తూ కూర్చుంది. ఆనంద్ గదిలోకి వెళ్ళాక బెడ్ మీద వెల్లకిలా పడుకుని చేతుల్ని నుదుటి మీదుగా వెనక్కి పెట్టుకున్నాడు. అది చూసి ఈయనగారు అలగడానికి పెద్ద కారణాలే ఉండో అనుకుంటూ, రండి తిందురుగాని అంటూ పిలిచింది మోక్ష. అవసరం లేదు, నువ్వు కూడా వచ్చి పడుకో అన్నాడు. పడుకోవాలా? నేను ఇంకా తినలేదండి అంటూ ఆశ్చర్యపోయింది. నేనేమైనా తిన్నానా? నేను కూడా తినలేదుగా అన్నాడు. అసలు ఎందుకండి తినకుండా ఉండటం? అర్థం కానట్లు చూసింది. వాళ్ళని తిని వెళ్ళని, మనం తర్వాత వెళ్ళి తిందాం అన్నాడు. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ఉన్న అతని చేతుల్ని పక్కకు తీసి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ, అసలు ఏం జరిగింది అంది. ప్రవీణ్ చెల్లెల్ని మా తమ్ముడికి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆమెకు భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు. మీ ఇష్టంతో పనేముంది? సతీష్ చంద్ర ధృతి ఫోటోని మెయిల్లో చూడగానే నచ్చాడట. ఆ విషయం వెంటనే మామయ్యకి మెయిల్కి మెసేజ్ పెట్టాడు. అతను ఇక ఎటువంటి పరిస్థితుల్లో ధృతిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడు. అతనితో పాటు అత్తయ్య, మామయ్య గారు కూడా అలానే ఫిక్స్ అయిపోయారు. మీరు దీన్ని వదిలేయటం మంచిది, లాగకండి అంది. అతను చివుక్కున లేచి కూర్చుని, ఎలా వదిలేయమంటావు చెప్పు? వాడు నా తమ్ముడు. ఈ ముసలోళ్ళకి ఏం తెలుసని అమ్మాయి నలుపు, కంటిరెప్ప కొట్టుకోవడం పెద్ద లోపమా? అవి రెండు పక్కన పెడితే ఆ అమ్మాయిని చేసుకుంటే వాడెంత సుఖపడతాడు? వెంటనే ఇల్లు, కారు, ఖరీదైన కుక్కలతో గల డిగ్నిఫైడ్ లైఫ్ రాదా? ఎప్పుడు చూసినా ఈ మూరాబెత్తుడు లైఫ్ తప్ప ఇంకో లైఫ్ని ఎప్పుడు చూస్తాం చెప్పు అన్నాడు. మీది వ్యాపారం, వాడది జీవితం, ఎలా పొంతన కుదురుతుంది? వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. పైగా సతీష్ చంద్ర వాళ్ళ అబ్బాయి, అతనికి ఏ అమ్మాయిని చూడాలో, ఎలా పెళ్లి చేయాలో ఒక అవగాహన అనేది వాళ్ళల్లో ముందు నుండే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడినా బాధ్యతలు లేని మాటల్లా తేలిపోతాయి. అందుకే ఎవరి బాధ్యతల్ని వాళ్ళు గుర్తించి మసులుకోవటం మంచిది. ఆలోచించండి, ఆరాటం తగ్గించుకోండి అంది మోక్ష. నా ఆరాటంలో అర్థం లేదంటావా అన్నాడు ఆనంద్. మీ అమ్మా నాన్నలు అర్థం చేసుకోమంటున్నాను. పెళ్ళి అనేది సతీష్కి సంబంధించింది. మిగతా విషయాలు ఏమైనా మనం మాట్లాడవచ్చేమో, కానీ అతనికి ధృతి నచ్చినప్పుడు మీరు చెప్పే అమ్మాయి ఎలా నచ్చుతుంది? నచ్చిన మనిషితో ఒక్కరోజు గడిపినా చాలనుకోవటం మనిషి సహజ సిద్ధమైన నైజం. మీ తమ్ముడిని నొప్పించకండి, ఈ పెళ్ళి జరగనివ్వండి అంది మోక్ష. ఆమె చెబుతున్నది అతనేమాత్రం వినటం లేదు. అతనికి ఆఫీస్కి వచ్చి ఆ రోజు మధ్యవర్తి చెప్పిందే గుర్తొస్తోంది. అమ్మాయి నలుపైన ఆమె అన్నయ్య స్మగ్లింగ్ వ్యాపారం చేస్తాడు కాబట్టి పెళ్లి జరిగే సమయంలో పక్కకి పిలిచి మరి కాస్త ఎక్కువ డబ్బు ఇమ్మని అడిగినా లెక్క చేయకుండా ఇచ్చే పార్టీ అది. అంత మంచి పార్టీని వదులుకుని ప్రవీణ్ చెల్లెల్ని చేసుకుంటే ఏమొస్తుంది? మనిషి అన్నాక కేవలం అందమేనా, ఇంకేం చూడని అవసరం లేదా? అందమేమైనా ఆస్తినా? ఆస్తి ఉన్నన్ని రోజులు అందంగా ఉంటుందా? ఆస్తి, డబ్బు, బంగారం, కార్లు, ఇళ్ళు ఇవి తరతరాలుగా అలాగే ఉండిపోతాయి. నిత్యావసరాలకి ఎంత డబ్బు వాడినా రాయి మీద రాయి పెట్టినట్లు ఇంకా మిగిలే ఉంటుంది. ఇంతెందుకు? ఆఫీస్కి వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉండే బిల్డింగ్లు రోజుకో రకంగా మారిపోతున్నాయి. అలాంటి ఒక్క బిల్డింగ్ అయినా తనకు ఉందా? ఎన్ని రోజులు ఈ ఉద్యోగం చేసినా, ఎంత సేవింగ్స్ ఉంచుకున్నా అలాంటి బిల్డింగ్ ఒక్కటైనా కట్టగలడా? ఎప్పుడు చూసినా ఇదే ఇల్లు, ఇదే బ్రతుకు. ఏం బ్రతికిది? ప్రతిరోజు చూస్తూనే టీవీనే చూసి చూసి చిరాకేస్తోంది. ఇలాగే ఉంటే జీవితం చివరిలో అయినా ఎల్సీడీ టీవీని కొనగలడా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను ఇప్పటి వరకు మాట్లాడింది మీరు వినలేదా అంది. ఇప్పుడు కూడా ఆనంద్ మాట్లాడలేదు. ఇలాంటప్పుడు మీరు ఇలా ఉంటే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా నాకు. పగలంతా ఆఫీసులో కొట్టుకుని కొట్టుకుని ఇంటికి వస్తే ప్రశాంతంగా ఇంత తిండి తిని నిద్రపోలేకపోతున్నాను. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం పోయిందని అంత ఆలోచన? ఏం పోయిందో, అదెంత మంచి అవకాశమో నీకేం తెలుసు? జీవితంలో మనం ఏ పని చేస్తే అంత డబ్బు వస్తుంది? మనిషి వేగంగా తన అంతస్తును పెంచుకోవాలంటే ఇలాంటి వ్యవహారాలను దొంగచాటుగా నడిపితేనే వస్తుంది. ఆయన ఇలాంటి అవకాశాలు కూడా అందరికీ రావు. ఇది నీ అదృష్టమో లేక పూర్వీ అదృష్టమో, అదృష్టం అనేది ఎక్కువగా ఆడవాళ్ళల్లోనే ఉంటుందట అన్నాడు. ఇంకేం మాట్లాడకుండా అతన్నే మాట్లాడిని అన్నట్లు అక్కడే కూర్చుంది మోక్ష. ఎందుకు కూర్చుంటావు, పద వెళ్ళి తిందాం అంటూ లేచి ఆమె కన్నా ముందుగా అతనే వెళ్ళాడు డైనింగ్ హాల్లోకి. ఇక సతీష్ చంద్ర విషయానికి వద్దాం. సతీష్ చంద్ర పెళ్ళి ప్రవీణ్ చెల్లెలతో కాకుండా వేరే అమ్మాయితో చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఆనంద్. అతను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. పైగా ఎగతాళిని, వ్యాఖ్యానాలను ఎదుర్కోవలసి వచ్చింది. సొంత అన్నయ్య నిర్ణయాలతో పని లేకుండా పెళ్లి చేసుకోబోతున్న తమ్ముడంటే ఒక విధమైన నిర్లక్ష్యం, నిర్లిప్త ఏర్పడ్డాయి. ఈ పెళ్లి నాకు సంబంధించింది కాదన్నట్లు పెళ్లి గురించి ఏం చెప్పినా అతను సరిగ్గా వినటం లేదు, పట్టించుకోవటం లేదు. షాపింగ్కి రమ్మన్నా ఏదో ఒక సాకు చెప్పి ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తున్నాడు. ఆఫీసులో కూడా తన తమ్ముడి పెళ్లి గురించి ఎవ్వరికీ చెప్పలేదు, ముహూర్తాలు పెట్టుకున్నట్లుగా కూడా చెప్పలేదు. చెబితే సతీష్ చంద్రకి ఇస్తున్నది ప్రవీణ్ చెల్లెల్ని అని తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రవీణ్ చేస్తున్న పని తెలిస్తే తలా ఓ రకంగా మాట్లాడి కిసుక్కున నవ్వుతారు. పైకి నవ్వినా నవ్వకపోయినా లోపల మాత్రం వీళ్ళంతా మైకులు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ మధ్యవర్తి ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి కోటి రూపాయల కట్నం ఇచ్చి సంబంధాన్ని గురించి గుర్తు చేసి వెళ్తున్నాడు. ఆ మధ్యవర్తికి కూడా ఈ సంబంధం వల్ల చాలా డబ్బు వస్తుందని ఆఫీసులో అనుకోవడం ఆనంద్ విన్నాడు. ఏ పని చేసినా డబ్బు కోసమే కదా. డబ్బుతో సంబంధం లేని ఏ పని చేసినా ఉన్న విలువ పోతుంది. అసలు ఇలాంటి సంబంధం అందరికీ దొరకదు ఆనంద్ అని ఆనంద్తోనే ఆఫీసులో అందరూ అన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు కట్నం తీసుకోకుండా అనాథలకు అన్నం పెట్టేవాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడని ఎలా చెప్పగలడు? ఇలాంటి పని కడుపుకి ఖరీదైన ఫుడ్ను పెడుతుందా, కార్లను ఇస్తుందా, స్థాయిని పెంచుతుందా? అసలు ప్రవీణ్ ఆ పని చేస్తున్నాడని తెలిస్తేనే పరువు పోయేలా ఉంది. అందుకే ఎవరడిగినా అంతా మా నాన్నగారే చేస్తున్నారు, నాకేం తెలియదు అంటున్నాడు. పెళ్లి ముహూర్తం 2 రోజులు ఉందనగా ఇంటికి వచ్చాడు సతీష్ చంద్ర. దగ్గర బంధువులంతా వచ్చి ఇంట్లో తిరుగుతుంటే అతనికి ఆనందంగా ఉంది. మోక్ష, ఆనంద్ మాత్రం ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోయి రాత్రికి ఇంటికి వస్తున్నారు. పెళ్లి రాత్రికి కాబట్టి నువ్వు నేను ఆఫీసులకు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్లి రోజు మనం ఆఫీస్ నుండి ఇంటికొచ్చి రెడీ అయ్యి నేరుగా ఫంక్షన్ హాల్కి వెళ్ళినా ఇంకా బోలెడు సమయం మిగిలి ఉంటుంది అని ఆనంద్ అనటం మోక్షకు నచ్చకపోయినా అతనితో ఇక వాదించలేదు. వాదించినా లాభం లేదనుకుంది. అత్తగారు అడిగినప్పుడు ఆఫీస్లో నాకు సెలవు ఇవ్వనన్నారు అత్తయ్య, గట్టిగా అడిగితే వేరే ఉద్యోగం చూసుకోమనేలా ఉన్నాడు, ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగం నాకేం దొరుకుతాయి అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసింది. అది విని మాధవీలత కానీ అంకిరెడ్డి కానీ ఏమీ అనలేదు. వాళ్ళు ముందే అనుకున్నారు మనం దేనికే ఆర్గ్యూ చెయ్యొద్దని, అలా చేస్తే ఒక్క పనికి కూడా ప్రశాంతంగా చేసుకోలేమని. కానీ ఇంట్లో పెళ్ళన్నప్పుడు అందులో చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు పెద్ద కోడలు తన పక్కన ఉండి అన్ని పనుల్లో అన్ని సాంగ్యాల్లో పాలు పంచుకోవాలని ఏ అత్తగారికైనా ఉంటుంది. దాన్ని పైకి ప్రకటించకుండా మనసులో ఎలాంటి అసంతృప్తి వెలితి లేని దానిలా గంభీరంగా తిరుగుతోంది. పెళ్ళి ఫంక్షన్ హాల్లో కాబట్టి ముహూర్తం సమయానికి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. అంకిరెడ్డి, మాధవీలత ఆశించినట్లే పురోహితుడు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికే వధువువరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించేశారు. మంగళవాయిద్యాల మధ్యన పెళ్లి చూస్తున్న బంధుజనం అందరి నోట్లోంచి వినిపించిన మాట ఒక్కటే, అబ్బాయి అమ్మాయి చాలా బాగున్నారు, చక్కగా ఉంది జోడీ అని. పెళ్లి కూతురు ధృతి, అన్నయ్య ప్రవీణ్, అతని స్నేహితులు పెళ్లిలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా తిరిగారు. ప్రవీణ్కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళల్లో 21 మంది స్నేహితులు అతనికి కుడిభుజం లాంటి వాళ్ళు. అతను ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అతను ఏ పని చెబితే ఆ పనిని చక్కదిద్ది వస్తుంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కరే సతీష్ చంద్రను పరిచయం చేసుకున్నారు. అతన్ని పరిచయం చేసుకుంటున్నంతసేపు చాలా ఉద్వేగభరితులై అతనే చూస్తూ నిలబడ్డారు. ఒకరి వెంట ఒకరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు. అందరూ యువకులే కావడం వల్ల అక్కడ సందడి బాగా పెరిగింది. ప్రవీణ్లాగే వాళ్ళు కూడా ఎత్తుగా, బలంగా, చైతన్యవంతంగా ఉన్నారు. వారికన్నా ఉన్నతంగా, బలంగా, ఎత్తుగా సంధించి వదిలితే దూసుకుపోయేలా బాణంలా ఉన్నాడు సతీష్ చంద్ర. మీరు సైన్యంలో ఉండటం మాకు చాలా గర్వంగా ఉంది సార్ అన్నారు ప్రవీణ్ స్నేహితులు. వాళ్ళు అలా అనగానే, మీ గురించి విన్నాను, మీరు కూడా మంచి పనులే చేస్తున్నారు, అలా చెయ్యటం విన్నంత సులభం కాదు అన్నాడు సతీష్ చంద్ర. అందరినీ చూసినట్లు కాకుండా వాళ్ళ వైపు భిన్నంగా అభిమానంగా చూశాడు, అభినందన పూర్వకంగా చూశాడు. పెళ్లి జరిగాక, భోజనాలు అయ్యాక పెళ్లికి హాజరైన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఫంక్షన్ హాల్ అంతా ఖాళీ అయ్యింది. అంకిరెడ్డి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి బాగా సన్నిహితులైన వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. ఫంక్షన్ హాల్లోంచి భోజనాల హాల్లోకి దారి ఉంది. పెళ్లికి ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు అనుకున్న దానికన్నా ఎక్కువగానే మిగిలిపోయాయి. వెంటనే ప్రవీణ్ యూనిట్ భోజనాల హాల్ వైపు కదిలింది. వాళ్ళల్లో కొందరు అక్కడ మిగిలిన ఆహార పదార్థాలను మట్టిలో పడనీయకుండా ప్యాకెట్స్ కట్టారు. వాళ్ళు ఎక్కడున్నా రోజులో ఒక్క పూటైనా కదల్లేని వికలాంగులకి, కుష్ఠరోగులకి, అనాథలకి అన్నం పెడుతుంటారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఆ ప్యాకెట్స్ను తీసుకెళ్లి వ్యాన్లో పెట్టుకున్నారు. వంతెనల కింద, సందుల్లో, చెట్ల కింద ఉన్న అనాథల్ని లేపి తలా ఓ ప్యాకెట్ భోజనం, నీళ్ల ప్యాకెట్లు ఇచ్చి వచ్చారు. ఇది చూసి ఆనంద్ విసుక్కున్నాడు. భార్యను పిలిచి, చాచా, చెప్పుకోవాలన్నా చూడాలన్నా సిగ్గుగా ఉంది, మన పెళ్ళిళ్ళలో కూడా ఇలాంటి పనులేంటి, పరువు ఉంటుందా, ఆయన మా నాన్నని అనాలి, ఇలాంటి సంబంధం ఎలా చేసుకున్నాడో ఏమో అని అంటుంటే ప్రవీణ్ ఫ్రెండ్స్లో కొందరు విన్నారు. ఆనంద్ లాంటి వాళ్ళు వాళ్ళకి కొత్త కాదు, కానీ సతీష్ చంద్రలోని దేశభక్తిని చూసి ఎంత ముచ్చటపడ్డారో, ఆనంద్లోని కుబుద్ధిని చూసి అంత నివ్వెరపోయారు. ఆనందలాంటి వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా వాళ్ళు ఆలోచించరు, తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోరు. వాళ్ళు చేస్తున్న పని వల్ల దృష్టిలో స్వచ్ఛమైన నదీ ప్రవాహం లాంటిది. అందులో అప్పుడప్పుడు అశుద్ధం కలిసినా కొట్టుకుపోతుందే కానీ ప్రవహించడం ఆగదు. ఆనంద్ మాటల్ని వాళ్ళు అశుద్ధంలా భావించారు. ఆనంద్ ఇంకా ఎక్కువ వక్రంగా, వెటకారంగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం ప్రవీణ్తో చెప్పకుండా అతని ఫ్రెండ్స్ ఒక్కొక్కరే బయటికి వెళ్ళిపోసాగారు. అది గమనించి ప్రవీణ్ ఠక్కున తన చెల్లెలు ధృతిని సతీష్ చంద్ర చేతిలో పెట్టి, బావా, నా చెల్లెలు జాగ్రత్త అని చెప్పి చొప్పున వంగి అంకిరెడ్డి, మాధవీలత పాదాలకు మొక్కి వెళ్ళిపోయాడు. ఆనంద్ ముఖమంతా వ్యతిరేక ఆలోచనలతో చాలా అసహ్యంగా మారింది. మోక్షకి అతని ముఖంలోకి చూడబుద్ధి కాక ఎదురుగా కనిపిస్తున్న స్పెషల్ డెకరేషన్ వైపు చూస్తూ దాని ప్రత్యేకతను పక్కన ఉన్న వాళ్ళకి వివరిస్తూ నిలబడింది. అదండి 13వ భాగం. మరి మిగతా కంటిన్యూషన్ 14వ భాగంలో చెప్పుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. ఉంటుందా సీరియల్ ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చలిపికి శ్రీకారం, పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గా శివాణి. నేను జీనాస్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ లో 5th స్టాండర్డ్ చదువుతున్నాను. నా తరపు నుండి మరియు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం తరపు నుండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఐ విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ది టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
హలో యూత్, మీకు ఒక చిన్న మాట. మనం మొబైల్తో నెట్తో చాలా బిజీగా ఉంటాం కదా, ఎందుకంటే వాటి వల్ల మనం ఆనందం పొందుతాం కాబట్టి. కానీ ఈ ఆనందాన్ని మనం మన తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఆనందంగా ఉండవచ్చు. 2017కి గుడ్ బై చెప్పుకో. కొత్త సంవత్సరం 2018ని సాధారణంగా ఆహ్వానిస్తూ మన సంతోషాన్ని నలుగురికి పంచుతాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మరి 2018కి మనం అందరం వెల్కమ్ చెప్పిద్దామా? మరి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు స్వరమాలిక. కార్యక్రమంలో 2వ భాగం కాశీయాత్ర. పిఎస్ఎం లక్ష్మి గారు చెప్తున్న కాశీయాత్ర. ఇప్పుడు 13వ భాగం కాశీయాత్ర మీరు వినబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్ర 13వ భాగానికి సుస్వాగతం. కిందటి వారం ప్రయాగలోని పాతాళపుర మందిర్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు అలహాబాద్లో కంగారు పడకండి, ప్రయాగ అన్న అలహాబాద్ అన్న ఒకటేనని కూడా చెప్పాను కదా. ఆ అలహాబాద్లో మేము చూసిన మిగతా ప్రదేశాల గురించి చెబుతాను. పాతాళపుర మందిర్ నుంచి దానికి అతి సమీపంలో ఉన్న బడా హనుమాన్ మందిర్కి వెళ్ళాం. ఇక్కడ ఆంజనేయ స్వామిది అతి పెద్ద విగ్రహం. ఆ విగ్రహం నుంచున్నట్టు ఉండదు, నేల మీద పడుకున్నట్టు ఉంటుంది. ఈ విగ్రహం మొఘల్ చక్రవర్తి అక్బర్ సమయంలో స్థాపించబడిందని కొందరంటే, కొందరు పూర్వం ఒక శైవ భక్తుని కలలో విగ్రహం ఇక్కడ ఉన్నట్లు కనపడటంతో ఆయన దానిని కనుకొని ఆలయం కట్టించారని అంటారు. ఏది ఏమైనా ఈ ఆలయం చాలా పురాతనమైంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పడుకోబెట్టినట్లు ఉంటుందని కూడా చెప్పాను కదా. ఇదివరకు ఈ విగ్రహాన్ని వేరే చోటికి తరలించాలని, ఆ తరలించే వాళ్ళు కూడా ముస్లింలని కొందరు, బ్రిటిష్ వారని కొందరు అంటారు, ప్రయత్నించారట. విగ్రహాన్ని తవ్వటానికి ప్రయత్నించిన కొద్దీ భూమిలో ఇంకా గుంటలాగా ఏర్పడి విగ్రహం ఇంకా స్థిరంగా కాసాగింది. అందుకని అలాగే వదిలేశారట. ఇప్పుడు విగ్రహం గుంటలో ఉన్నట్టుంటుంది. చుట్టూ కట్టిన ప్లాట్ఫామ్ మీద నుంచి భక్తులు స్వామిని దర్శించి అర్చిస్తారు. కొందరు గంగనీరు తీసుకువెళ్ళి పోస్తున్నారు. అలాగే పువ్వులు వగైరాలు సమర్పిస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, వర్షాకాలంలో గంగానదికి వరదలు వచ్చినప్పుడు గంగనీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందట. చూసేవాళ్ళకి ఆంజనేయ స్వామి గంగానదిలో స్నానం చేస్తున్నట్టు ఉంటుందిట. ఆలయంలో అక్కడి మహంత్ అనుమతితో ఫోటో తీసుకోవచ్చు అని బోర్డు చూసి ప్రయత్నించాను. మహంత్ ఆఫీస్లో లేరు. వేరే ఒక ఆయన అక్కడ చరిత్ర ఏదో చెప్పారు, కానీ నాకు అర్థమైంది ఆంజనేయ స్వామి యుద్ధానంతరం ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు, అందుకనే విగ్రహం అలా పడుకున్నట్టుంటుంది అని. అడిగిన వెంటనే ఫోటోకి అనుమతి ఇవ్వకపోయినా ఆయనకి తెలిసిన విషయాలు చెప్పారు. అర్థం చేసుకోలేకపోవటం నా దురదృష్టం. ఆయనకి ధన్యవాదాలు తెలిపి బయలుదేరాం. చూడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి కదా అందుకని. సరే, బడే హనుమాన్ మందిర్ నుంచి శంకర విమాన మండపం లేదా శంకర మఠం వెళ్ళాం. చాలా దగ్గరలోనే ఉంది. ఈ విమాన మండపం ఇక్కడ నిర్మించబడటానికి కారణంగా ఒక కథ చెప్తారు. ఆదిగురువు శ్రీ శంకరాచార్యుల వారు కుమారిల భట్టు అనే విద్వాంసుని కలిసి తన అద్వైత సిద్ధాంతాలతో ఆయన మీద విజయం పొందిన ప్రదేశం ఇది. కంచిపీఠానికి 68వ అధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు, ఆయన ఒకసారి ప్రయాగలో ఉన్న సమయంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారి విజయ సూచకంగా ఆ ప్రదేశంలో ఒక విజయస్తంభాన్ని స్థాపించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ప్రతిరూపమే ఈ శంకర విమాన మండపం. 1986లో ప్రతిష్ఠింపబడిన ఈ మందిరం ఎత్తు 130 అడుగులు. ఈ మందిర నిర్మాణానికి 16 సంవత్సరాల సమయం పట్టింది. 1 కోటి రూపాయలు ఖర్చయినాయి. ద్రవిడ శైలిలో నిర్మింపబడిన ఈ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శంకరుడు, శంకరాచార్యుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటున్నాయి. ఇవే కాక ఇంకా అనేక దేవీ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. తర్వాత ప్రయాగలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి దేవి మందిరం కూడా ఉందండి. అష్టాదశ శక్తిపీఠాలు అంటే మన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కదా. ఇక్కడి వారు ఆ మాతని అలోపీ దేవి అని పిలుస్తారు. దక్షుడు ఒకసారి యజ్ఞం చేస్తూ అల్లుడు మహాదేవుడు అయిన పరమశివుణ్ణి ఆహ్వానించలేదు. పుట్టింటిలో తన తండ్రి జరిపించే యజ్ఞానికి వెళ్ళాలని ఆశపడ్డ పార్వతీదేవి బలవంతాన భర్త అనుమతి తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. అక్కడ జరిగిన అవమానం భరించలేక పార్వతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. పార్వతీదేవి వియోగాన్ని భరించలేని శివుడు ఆవిడని ఎత్తుకుని ఉగ్రతాండవం చేయసాగాడు. ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని తన విష్ణుచక్రంతో ముక్కలు చేశాడు. ఆ శరీర భాగాలు దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా ఖ్యాతి చెందాయి. వాటిలో ముఖ్యమైన అవయవాలు పడిన ప్రదేశాలను అష్టాదశ శక్తిపీఠాలు అన్నారు. అందులో ఈ మాధవేశ్వరి మందిరం కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డదట. అమ్మవారి ఆలయం చిన్నదే. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ ఉండదు. ఒక నలుచదురం పీఠంలాగా ఉంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండి వేలాడదీసినట్టుంటుంది. దాని కింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్లిన కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కుకోవాలి. శక్తిపీఠం అంటే మన వాళ్లకున్న క్రేజ్ ఇక్కడ అంతగా లేదేమోని అనిపిస్తుంది. జనం అంతగా లేరు. పైగా ఆ ఉయ్యాల ఎందుకలా ఉందో ఏంటో దాని కథా కమామీషు మనకేమి తెలియలేదు. అక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి ఉండకపోయినా అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామన్న ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరాం. తర్వాత మేము చూసింది భరద్వాజ ఆశ్రమం. అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలోనల్ గంజిలో ఆనంద్ భవన్ సమీపంలో. త్రేతాయుగంలో వనవాసానికి బయలుదేరిన శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ 3 రాత్రులు ఉండి భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకున్నారట. తర్వాత ఆయన ఆశీర్వచనంతో యమునానదిని దాటి చిత్రకూటికి పయనమయ్యారు. ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ ఉండేది. తర్వాత కాలంలో అక్బర్ నిర్మించిన బక్షి బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారిందంటారు. ఆ కాలంలో చాలా దూర ప్రదేశాల నుంచి విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవారు. సందర్శకుల దర్శనార్థం ఈ ఆశ్రమంలో శివ కాళీమాత విగ్రహాలతో పాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా ఉన్నది. ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి. ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృద్ధి చేస్తున్నారట. సమయాభావం వల్ల పార్కు చూడలేదు. తర్వాత మేము చూసింది సీతామరి. అలహాబాద్ వారణాసి రహదారిలో అలహాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల తర్వాత రహదారి నుంచి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే వస్తుంది సీతామరి. ఇక్కడే సీతమ్మవారు తన తల్లి భూదేవిలో ఒదిగి తన అవతారం చాలించిందంటారు. ఇది ఎంత మటుకు నిజమో మనకు తెలియదు, కానీ ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి దాదాపు 17 సంవత్సరాలు అవుతోంది. రావణాసురుడి వధానంతరం అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అయితే ఒక పౌరుడి దుర్భాషల వల్ల నిండు గర్భిణి అయిన సీతాదేవిని అడవులలో వదిలి రమ్మని తమ్ముడు లక్ష్మణుణ్ణి పంపిస్తాడు. ఆయన సీతాదేవిని వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో వదిలి వస్తాడు. వాల్మీకి మహర్షి సీతాదేవికి ఆశ్రయమిస్తాడు. అక్కడే సీతాదేవి లవకుశులకి జన్మనిస్తుంది. వారికి వాల్మీకి మహర్షి సకల విద్యలు నేర్పిస్తాడు. శ్రీరాముడు చేసిన అశ్వమేధ యాగంలో విడిచిన అశ్వము వాల్మీకి ఆశ్రమ ప్రాంతాలకి వస్తే దానిని లవకుశులు పట్టుకుంటారు. ఆ అశ్వాన్ని విడిపించటానికి శ్రీరామచంద్రుని పరివారంలో ముఖ్యులు వస్తారు, కానీ వారి వలన సాధ్యపడదు. అప్పుడు శ్రీరామచంద్రుడు స్వయంగా వస్తాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రునికి ఆయన బిడ్డలను అప్పజెబుతుంది సీతాదేవి. తర్వాత తాను మానవ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని తన తల్లి భూదేవిని ప్రార్థించగా ఆవిడ స్వయంగా ఆవిర్భవించి సీతాదేవిని తనతో తీసుకెళ్తుందని పౌరాణిక గాథ. ఈ సంఘటనలు చూడటానికి దేవతలంతా అక్కడికి వచ్చారట. అంతటి ప్రసిద్ధ క్షేత్రం ఇది. ఇక్కడే ఆ సంఘటనలన్నీ జరిగాయంటారు. అదెంత మటుకు నిజమో తెలియదు, కానీ ఆ స్థలాన్ని చూస్తే మాత్రం పురాతన ఛాయలు ఎక్కడా కనిపించవు. సీతమ్మవారి ఆలయం ఒక కొలనులో ఉంటుంది. తెల్లని ఆలయం, చుట్టూ నీరు, పచ్చని చెట్లు, ఆ పరిసరాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆలయానికి చేరుకోవటానికి బ్రిడ్జి ఉన్నది. దాని మీద నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయం చాలా సుందరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎదురుగా సీతాదేవి రాణి అలంకారంతో మంచి వస్త్రాలు నగలతో ఉంటుంది. సీతాదేవి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. వెనుక గోడ మీద శ్రీరాముడు, లవకుశులు వగైరా వారి చిత్రాలు రంగురంగుల అద్దాల ముక్కలతో చేశారు. పైకప్పు మీద కూడా రంగురంగుల అద్దాల ముక్కలతో డిజైన్లు పేర్చారు. ఆ పనితనాన్ని మెచ్చుకోవాలి. అక్కడి నుంచి మెట్లు దిగి కిందకి వెళ్తే అక్కడ సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన సీనుతో అమ్మవారి విగ్రహం, వెనుక గోడ మీద అద్దాల ముక్కలతో తీర్చిదిద్దిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో సీతమ్మవారి ముఖ కవళికలు ఎలా ఉంటాయో ఊహించి తీర్చిదిద్దటంలో శిల్పి సఫలమయ్యాడని చెప్పవచ్చు. సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం ఇదంటారు. పూర్వం ఇక్కడ వాల్మీకి ఆశ్రమం ఉండేదట. ఈ ప్రదేశానికి కొంచెం దూరంలోనే వాల్మీకి ఆశ్రమం, లవకుశుల ఆలయం ఉన్నదన్నారు. కానీ మా జీపు వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళలేదు, సమయం లేదని, అది ప్రోగ్రాంలో లేదని. మేమేమో అంత దూరం నడిచి వెళ్ళలేకపోయాం. సీతాదేవి ఆలయం ముందు అంటే ప్రాంగణంలోకి ప్రవేశించగానే కుడివైపు హిమవత్ పర్వతం మీద, దాని మీద శివుడు తపస్సు చేసుకుంటున్నట్లు శివుడి విగ్రహం ఉంది. ఆయన జటాజూటంలోంచి గంగమ్మ ప్రవాహం నిజంగా నీళ్లతోనే పెట్టారు. ఆ కొండ కింద శివాలయంలో శివలింగం, ఎడమవైపు ఆంజనేయ స్వామి ఆలయం, దాని ముందు అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ రెండు ఆలయాల్లో ప్రదర్శన మార్గాలు సొరంగ మార్గంలో ఏర్పాటు చేయబడి యాత్రికుల్ని ఆకర్షిస్తుంటాయి. ఈ ఆలయాల్లో ఎక్కడా పూజారులు ఉండరు, భక్తులు పూజలు స్వయంగా చేసుకోవచ్చు. సుందర ప్రాకృతిక దృశ్యాల మధ్య లార్డ్స్ స్టీల్ గ్రూపు వారిచే అభివృద్ధి చేయబడ్డ ఈ ఆలయాలను ప్రగాక వెళ్ళి వచ్చే యాత్రికులంతా తప్పక దర్శిస్తారు. వచ్చేవారం మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఇప్పటికి సెలవు, మరి నమస్కారం.
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
ఇగో ఇప్పని దాంక ఈ పొరగాలతోటి నడుచుకుంటూ వచ్చినా దమ్ము దమ్మైంది. అయితే మానే గాని ఒక మంచి ముచ్చట తెలిసింది అక్కు, అది ఎండి పెండ కాదు ఏ మంచిగాని వస్తలే నాకు ఇండిపెండెంట్ డాన్స్. ఆ ఇండిపెండెంట్ డాన్స్ ఎప్పుడు అని ముచ్చట వచ్చిందక్క. ఇక నేనే కాలం దాన్నో 15 ఆగస్టు అనుకుంటున్నాను అక్కో. కాదంట, 31 డిసెంబర్కి మార్చిరంట. ఎందుకు బిడ్డ అని అడిగితే ఏం చెప్పిరు అనుకున్నావు? రాత్రి తెల్లందాంక అంటే రాత్రి 2 గంటలగా అడవిలలు మగవిలలు ఎప్పుడైతే రోడ్ల మీద తిరుగుతారో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టని గాంధీ తాత చెప్పిండంట. ఇక అందు గురించి వెళ్ళి 31 డిసెంబరు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటుర్రంట. ఇక అయ్యాలనే కదా, రాత్రంతా తెల్లందాంక పాటలు ఆటలు డాన్సులు రోడ్ల మీద ఉంటాయి కదా, అందు గురించంట అక్క. ఇక ఎంత మంచి ముచ్చట తెలిసింది, ఇక నీకు తెలుసో లేదో అని చెప్తున్నా. ఇక అందు గురించి వెళ్ళి మా మైండ్ మీడియా తరఫుకెంచి, ఎన్ఎల్అమ్మ తరఫుకెంచి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అట్లా మంచిగా కొడతలేదు. మీ అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం.
బాలగోకులం, బాలగోకులం జ్ఞానగోపురం మన బాలగోకులం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక వింటున్నారు. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఇప్పుడు కార్యక్రమంలో చివరగా కథ. ఈ కథను రచించిన వారు శ్రీ కరణం కళ్యాణం కృష్ణకుమార్ గారు. కథ చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ఈ కథ పేరు కొత్త కథ. యాయ్, ఏమే ఒళ్ళు బలిసిందా? మొగుడనేవాడు నీ కనపట్టం లేదా? బయట తిరిగొచ్చేసరికి వచ్చే ఇంటి గుమ్మం ముందు ఎదురు చూడాలని తెలియదా? బాగా కుత్తికదాకా మెక్కి గుర్రు పెడతావా? అసలు మొగుడంటే గౌరవం ఉందటే. ప్రపంచంలో పెళ్ళాలంతా ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు అంటూ నిద్రపోతున్న భార్యని మద్యం మత్తులో ఎగిరి తన్నాడు సుందరం. పెద్ద కేక, గట్టిగా దెబ్బ తగిలిందనిపించి చటాలను మెలుకు వచ్చింది సుందరానికి. నిద్రలో భార్య వసుధ మీద కాలు వేయడంతో విసిరి పిచ్చి కొట్టినట్లుందని గ్రహించాడు. కళ్ళు నిలుపుకుని చూసేసరికి నేల మీద ఉన్నాడు సుందరం. అయ్యో, ఏమిటి పిచ్చికల అనుకుంటుండగా, ఏంటండి నిద్రపోనీయకుండా గురక? మీరు ఆ అరుపులు కూడా కొత్తగా. అసలే అలసి వచ్చి పడుకుంటే మీ గోల ఒకటి తెల్లారినట్లుంటుంది, చూడండి నీళ్ళు పోతాయేమో అంది వసుధ. భార్య వసుధను ప్రేమగా ఓసారి చూసుకుని లేచి ముఖం కడుక్కొని బిందెలు తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వసుధ సుందరములకి 6 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ప్రేమ వివాహం లాంటి పెద్దల పెళ్ళి. పీజీ చేసిన ఉద్యోగం రాకపోవడంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక చిన్న కంపెనీలో గుమస్తాగా లెక్కలు రాసే ఉద్యోగం చేస్తున్నాడు. పని ముఖ్యం అంటే డిగ్నిటీని చిన్ననాటి నుంచి పెంచుకున్న నైజం సుందరంది. చక్కటి శరీర సౌష్ఠవంతో ఆకర్షణీయంగా ఉంటాడు సుందరం. కాలేజీలో 1-7 సీనియర్ కూడా ఆయన సుందరాన్ని ఇష్టపడని అమ్మాయి ఉండదు. అలాంటి వాడు తనకు భర్త కాబోతున్నాడన్న కుతూహలంతో ఒప్పేసుకుంది సుభద్ర. సుభద్ర కూడా అందమైన పిల్లే, అల్లరికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. స్వేచ్ఛ, బాలికా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ అని వినబడితే గంటల సేపు క్లాస్ చేస్తుంది. చదువు అంటే ఇష్టం లేకున్నా డిగ్రీ పూర్తి చేశారనిపించింది. ఎంతో తెలివి ఉన్నా చదువు అంటే ఉపయోగం ఉండదని సుభద్ర ఫీలింగ్. ఎంత చదివినా పెళ్ళైనాక ఇంట్లో వంటింటి కుందేలుగానో పని మనిషిలాగానో బ్రతకాల్సిందే కదా అనేది ఆమె అభిమతం. దానికి ఎదురింట్లోని లెక్చరర్గా పనిచేసి పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసిన పద్మిని, ఇంజనీరింగ్ చేసి ఇంట్లో భర్త అత్తామామల సేవలో తరిస్తున్న వీణని, ఎంత చదివినా ఇంతే కదా మహిళల జీవితం అని ఫిక్స్ అయిపోయింది. అడపాదడపా వీరి విద్వత్తంతా అడవిగాచిన వెన్నెలే కదా అని వారిని చూసినప్పుడల్లా బాధపడేది. అందుకే చదువు మీద అనాసక్తి సుభద్రది. ఇంకా సుందరం వ్యూస్ వేరు. ఎంత కష్టపడి చదివైనా పెద్ద ఉద్యోగం సంపాదించాలనేది సుందరం టార్గెట్. ఉన్నతాధికారిగా ఇండియాలో ప్రజాసేవ చేయాలి లేదా ఫారిన్ వెళ్ళి విదేశీయులకు పాఠాలు చెప్పి భారతదేశ గొప్పతనం ఇది అని అక్కడి వాళ్లకు బల్లగుద్ది చెప్పాలనేది సుందరం లక్ష్యం. లక్ష్యం కోసం సుందరం చేయని కష్టం లేదు. పోటీ పరీక్షలు ఏవైనా సరే వ్రాస్తూ తన జాతకాన్ని పరీక్షించుకోవడం, అవి వాయిదా పట్టము, రద్దవ్వడము జరగటం షరా మామూలైపోయింది. కొండకచో ఫలితాలు వచ్చినా సుందరం పేరు మాత్రం కనబడేది కాదు. దీంతో కనీస సంపాదన లేకుండా రోజులు జరగవని సుందరం ఫైనాన్స్ ఆఫీసులో గుమస్తాగా చేరాడు. వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోరా నాయనా అంటూ తల్లిదండ్రులు పోరు పడలేక సరే అని పెళ్లి చూపులకు వెళ్ళిన సుందరం అక్కడ తన కాలేజీ జూనియర్ అల్లరి సుభద్రను చూసి ఓకే చేసేశాడు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోమని గదిలో వదిలేశారు పెద్దలు. వెంటనే సుభద్ర సుందరాన్ని అల్లరి పెట్టాలని, మీ ఇంట్లో వంట పని మనిషి ఉందనుకో, నేను వచ్చాక ఆమెను తీసేసి నేను వంట చేస్తే నాకెంత ఇస్తావు అంది. బుద్ధిరపోయిన సుందరం వెంటనే తీరుకుని, అప్పుడు నా ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా నీదేగా అని సెటైర్ వేయడంతో బిత్తరపోవడం సుభద్రవంతైంది. కాసేపటికి ఇద్దరూ సరదాగా గడపటం చూసి పెద్దలు తాంబూలాలు మార్చేసుకున్నారు. ఇళ్లల్లో బాజా మ్రోగింది. కొద్ది రోజులకి పెళ్లికి ముందు తమాషాగా వ్రాసిన గ్రూప్ 2 పరీక్షల్లో సుభద్ర నెంబర్ ఉందని ఆమె స్నేహితురాలు జ్యోతి చెప్పేంతవరకు తెలియదు. ఎందుకంటే సుభద్ర ఇష్టం లేకుండా వ్రాసిన పరీక్షలో ఇది ఒకటి గనక. అయ్యో, ఇప్పుడెలా భర్త సుందరం ఉద్యోగం చేయటానికి ఒప్పుకుంటారో లేదో, ప్రైవేటుగా ఏదైనా చేస్తానంటే అత్తగారు ఆ మధ్య సీరియస్ అయ్యారు అనుకుంటూ సాయంత్రం తను వచ్చేంత వరకు ఎదురుచూసింది. ఎలా చెప్పాలో అర్థం కాని సుభద్ర చెప్పకుండా వదిలేద్దామని ఫిక్స్ అయింది. నిద్రపోకుండా మేలుకొని ఆలోచిస్తూ నిద్ర నటిస్తున్న భార్యను గమనించిన సుందరం ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు, ఏంటది అని అడిగేశాడు. తప్పదని తను గ్రూప్ టూలో పాస్ అయ్యారని చెప్పేసింది. సుందరం ముఖంలో కవళికలు ఎలా మారుతున్నాయో అని తలెత్తి చూద్దామని ట్రై చేసినా ధైర్యం చాయలేదు. వెంటనే పైకి లేచిన సుందరం సుభద్ర ఎత్తుకుని గిరగిరా తిప్పి, ఇంతటి వార్త ఇంత ఆలస్యంగానా చెప్పేదంటూ కోపగించుకున్నాడు. అందులో ప్రేమే కనబడింది సుభద్రకి. కాస్త ఊపిరి పీల్చుకుంది. మరి మీ అమ్మగారిని ఎలా ఒప్పిస్తారు అంది అమాయకంగా. ఆలోచనలో పడ్డ సుందరం, నాకు వదిలేవోయ్, నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు అని తలనిమిరాడు. ఎప్పుడు సీరియస్ ఫేస్తో ఉండే సుందరంని అలా చూసేసరికి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది సుభద్ర. ఇంటర్వ్యూ పూర్తయిన కొద్ది రోజుల్లో కమిషనరేట్ నుంచి ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకుంది. అప్పటికే 6 నెలల గర్భవతి అయిన భార్యను ఆఫీసుకు తీసుకురావటానికి తన చిన్న ఉద్యోగానికి గుడ్బై చెప్పాడు సుందరం. అదేమిట్రా, ఎక్కడా లేని వింత చేష్ట. ఇంటి కోడల్ని కష్టపెట్టడం మన వంశంలోనే లేదు. దీర్ఘాలు పోయిన తల్లికి ఇంట్లో చేస్తుంది కూడా జీతం లేని పని మనిషి ఉద్యోగమే కదమ్మా అని సమాధానమిచ్చాడు సుందరం. సుందరం తీరు చోద్యమే తోచింది సుందరం అమ్మ రమణమ్మకు. ఇంత కష్టపడి చదివిస్తే ఇలా అంటాడేమిటి అని నాన్న వెంగళరావు నోరు నొక్కున్నాడు. ఎట్టకేలకు కొలువు తీరింది సుభద్ర. కాలేజీలో ధైర్యస్థురాలైన సుభద్ర తొలి రోజు ఆఫీసుకు భయం భయంగా వెళ్ళింది. చుట్టూ మగవాళ్ళ మధ్య, వాళ్ళ తోడేలు చూపు మధ్య ఎలా లాక్కురాగలనా అన్నది ఆమె భయానికి కారణం. సుభద్రను కొత్త ఆఫీసు వదిలి పాత ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళాడు. సుందరం అక్కడి టీ స్టాల్ దగ్గర అందరూ ఛాయ్ త్రాగుతూ పొగరాయిళ్ళు పొగ లాగుతూ, హాయ్ సుందరం, ఏంరా ఉద్యోగం మానేసి పెళ్ళం సంపాదన మీద షురూ చేద్దామని డిసైడ్ అయ్యావట. ఒకటి సెట్ అయ్యారు. ఏం మామా, చెల్లెమ్మను ఉద్యోగాన్ని పంపి నువ్వు ఇంటి పని చేస్తావా ఏంటి, మరొకటి జోకు. అయినా మొన్నటిదాకా ఉద్యోగం సంపాదించింది, నిద్ర లేదన్నావు. అంతేరా, మొగుడనేవాడు స్ప్లిట్ ఏసీ లాంటివాడు, బయట ఎంత శబ్దం చేసినా లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉండాల్సిందే, రిమోట్ చెప్పినట్టు పనిచేయాల్సిందే అన్నాడు ఇంకొకడు. చూడు సుందరం, మరలా వంటకు టైం అయ్యిందేమో, వెళ్ళు బాబు వెళ్ళు అంటూ సరదాగా ఉడికించారు మిత్రులు. కానీ సీరియస్గా తీసుకున్న సుందరం ఆలోచించుకుంటూ అక్కడ నిష్క్రమించాడు. ఆ రోజు నుంచి మరలా ఆ ఫ్రెండ్స్ ముఖం చూడలేదు సుందరం. మధ్యలో కలిసిన మరో మిత్రుడు సుధేష్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బావా, ఎల్లుండి నీ బర్త్డే అనుకుంటా, ఏరా అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు. మరెందుకు అలా దిగులుగా ఉన్నావు? పేరు గొప్ప కులంలో ఎందుకు పుట్టామా అని. అయ్యో ఏమైందే అంతరా వేదాంతం, నువ్వేదో చాలా రోజులు కనపడితే ఎల్లుండి పుట్టినరోజును విష్ చేస్తే సంతోషించాలి కానీ వీడెందుకు పలకరించాడా అని అలా ఏడుస్తున్నావు. ఏమైంది నీకేవేళ? ఏం లేదురా, బర్త్డే అంతే అందరూ సంతోషిస్తారేమో కానీ నా బర్త్డే నేనే అసహించుకుంటున్నా. కారణం చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. 2 రోజుల్లో వచ్చే పుట్టినరోజు, నా ఆశల సమాధి చేసే రోజు. ఆ రోజు తలుచుకుంటేనేమి అసహ్యం భయం వేస్తున్నాయిరా. అరే ఏమైందంటే చెప్పకుండా ఈ కొత్త సిద్ధాంతాలు ఏమిట్రా, నిలదీశాడు సుధేష్. ఎల్లుండి నా నీవు చెప్పే నా బర్త్డేకి నేను ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిని కాబోతున్నాను రా. మరి ఆడవక సంతోషించాలా? ఎన్ని ఆశలు, ఎన్ని ఆశయాలు, ఎన్నో రాత్రులు, ఎన్ని పగటి కలలు కన్నానో తెలీదారా నీకు. సుధేష్ నుంచి సమాధానం కోసం చూడకుండా కొనసాగిస్తున్నాడు సుందరం. ఏళ్లకి ఏళ్ళు ఎదురు చూసి ఇప్పుడు అకస్మాత్తుగా నీకు ఏళ్ళు మించిపోయాయి మిత్రమా అని గెంటొస్తోంది ప్రభుత్వం. నాకన్నా తక్కువ మార్కులతో ఇప్పటికే కొలువయ్యారు నా స్నేహితుడు. నేను మాత్రం ఇలాగే మిగిలిపోయాను. ఏం చేయాలో తెలీదు. ఎవరెస్ట్ అంత లక్ష్యం నీరు కారిపోయింది సుదేష్. కేవలం నా కులం నన్ను అగాధంలోకి తోసింది. మరి కుల వివక్ష పోరాట నాయకులు ఏం చేస్తున్నారో, నాపై వివక్ష ఎందుకో అంటూ తడబారిపోతున్న కళ్ళు బయటికి కనిపించకుండా వెళ్ళొస్తా అంటూ ముందుకెళ్ళాడు. అప్పటిదాకా నోరెళ్ళబెట్టుకుని సుందరం సుదీర్ఘ ఉపన్యాసం విన్న సుదేష్, పాపం ఎన్ని కళ్ళ కన్నాడో పిచ్చి మహారాజు, వీడి భవిష్యత్ ఏమవుతుందో అని దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు. మరలా ఆఫీసులో చేరదామని సుందరం అనుకుంటున్న సమయంలో సుభద్ర ఆడపిల్లకు జన్మనిచ్చింది. అలా 6 నెలలు గడిచిపోయాయి. సుభద్ర తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి. ఇంట్లో అత్త రమణమ్మ, వెంగళరావులు తిట్టుకుంటున్నారు. ఇదిగో వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఏంటి చేసుకుండేది, రేపు తలెత్తా తిరగాలి. ఇదిగో నాలో మృగాన్ని తట్టి లేపద్దు, చిన్నగా మాట్లాడమని చెప్తున్నా. ఆ ఓడి జంతువుని పిల్లిని చూసి ఆవిడ భయపడ్డాడు. తెలియదేమో, ఆ దేవుడనే వాడుంటే వాడి బుద్ధి మారుస్తాడు. గారదగుడ్డు ఎక్కడున్నాడే, పిలువు దేవుట్ట దేవుడు. పిల్లల బాధలు పిల్లల్ని పడనివ్వే, అంతే వినవు. ఇదిగో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఏంటి చేసుకుండేది, రేపు తలెట్టా ఎత్తు తిరగాలి. ఇదిగో నాలోని మృగాన్ని తట్టి లేపొద్దు, చిన్నగా మాట్లాడమని చెప్తున్నా. ఆ బోడి జంతువు పిల్లిని చూసి ఎవడు భయపడ్డు, తెలియదేమో. ఆ దేవుడనే వాడుంటే వాడి బుద్ధి మారుస్తాడు. గాడిదగుడ్డు ఎక్కడున్నాడే, పిలు దేవుట్ట దేవుడు. పిల్లల బాధలు పిల్లలు పడనివ్వే. ఆ దేవుడు ఎందుకు లేడు, ఎన్ని గొడవలు వచ్చినా ఒకళ్ళ పీక మరొకరు పిసికేలనంత కోపం వచ్చినా, ఇన్నాళ్ళు కాపురం చేశామంటే దేవుడు అనట్లే కదా. కోపంలో కూడా తాను ఎప్పుడో చదివిన జోక్ పీల్చింది రమణమ్మ. అంతలో వచ్చిన సుందరం, అమ్మా నాన్న మీరు కాస్త సైలెంట్గా ఉండండి, నా నిర్ణయంలో మార్పు లేదు. అమ్మా నువ్వా చేసే స్థితిలో లేవు, మన కుటుంబమా అంతంత మాత్రం. తను సంపాదిస్తుంది, నేను ఇంటి పని చూడటంలో తప్పేమీ నాకు కనబడటం లేదు. ఏ హోటళ్లలో చేస్తున్న వాళ్ళంతా మగాళ్ళు కారా, ఇళ్లల్లో బంతికి చేయడానికి వస్తున్న వంట కరాఖండిగా తన నిర్ణయం చెప్పేశాడు. ఆ రోజు నుంచి తాను కొనుక్కొచ్చిన మాలతీ చందూరు పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళాడు సుందరం. సుందరాన్ని అనుసరించిన సుభద్ర వెనక నుంచి గాఢంగా కౌగులించుకుంది సుందరాన్ని. ఎందుకండి, మనం ఒక మనిషిని పెట్టుకుందాం, ఆమె చేస్తుంది కదా వంట అంది. మరి పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పు, అందుకే నా నిర్ణయంలో మార్పు లేదు అని సమాధానపరిచాడు సుందరం. ఈరోజు మన ఇంట నా వంట. మరి ఎంత ఇస్తావేమిటి అన్నాడు. అవునా, అయితే నా ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా నీదే అన్నమాట అంది సుభద్ర. ఆ మాట మాత్రం అనకు అంటూ ఆమె నోటిని తన చేత్తో మూసేశాడు సుందరం. ఇక ఆ రోజు నుంచి ఉదయాన్నే లేచే సుందరం అందరూ లేచే లోపు పైపుతో ఇంటి ముందు నీళ్లు చల్లటం, మంచినీళ్ళు పట్టుకు రావటం, బయటికి వెళ్ళి పాలు తేవటం, తాను పాలు కాచి కాఫీ పెట్టడం, అందరికీ కాఫీ ఇవ్వటం, సుభద్ర లేచే లోపు పిల్లల్ని లేపి నీళ్లు పోసి పాల సీసా నోట్లో పెట్టి పడుకోబెట్టడం, బెడ్ కాఫీతో భార్యను లేపడం, మధ్యాహ్నానికి వంట చేయడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టడం, భార్య సుభద్రను ఆఫీసు దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చి మరలా కాసేపు నిద్రపోవడం. అంతలో సుభద్ర ఆఫీస్ టైం అయ్యేసరికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తను తీసుకురావడం. ఇది సుందరం యొక్క దినచర్య. ఇలా మారిపోయింది. కొత్తల్లో సుందరం చేస్తున్న పనులు చూసి ఇరుగమ్మలు పొరుగమ్మలు చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా మనగలుగుతున్నారు, సలహాలు సహాయం అందుకుంటున్నారు. పొద్దున్నే పక్కింటి పంకజాక్షి వచ్చి సుందరంని ఏదో అడుగుతోంది, నవ్వుతోంది. ఆఫీస్కి వెళ్ళేందుకు తయారవుతున్న సుభద్రకు అనుమానం మొదలైంది. ఏంటా పంకజాక్షి మా ఆయన గుసగుసలాడుకుంటున్నారని ఓ చెవట పడేసింది. అయ్యా సుందరం, ఈరోజు మా అమ్మాయి పాకెట్ మనీ తీసుకెళ్లకుండా కాలేజీకి వెళ్ళింది, ఎందుకంటావు అని అడిగింది. ఏముందండి, ప్రేమలో పడుంటుంది హని సుందరం నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే పంకజాక్షి బుగ్గలు ఎత్తుకుని, అలాగే సుందరాన్ని చూస్తూ నిలబడిపోయింది. జోక్ అర్థమైన సుభద్ర, ఏంటి పంకజాక్షిని ఏడిపిస్తున్నారు పొద్దుటే అని నవ్వుకుంటూ హడావుడిగా బయలుదేరింది. భార్యామణి అనుమానాన్ని ముందే పసిగట్టిన సుందరం. తనది తప్పుంటే భర్తని ఎన్నిసార్లైనా క్షమించేస్తుందని మిల్టన్ బర్లే ఎప్పుడో చెప్పాడు అని మరోసారి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు రెడీ అవ్వడానికి. కలిసి ఉంటేనే సంసారం కాదు, కష్టాలు ఎదురైనా కన్నీరు వరదైనా ఒకరికొకరు తోడై నీడే ఒకటే ఉండటమే భార్య. ఇదండి మన కళ్యాణ కృష్ణకుమార్ గారు రచించిన ఈ కథలోని సారాంశం. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు, చాలా చక్కటి చిక్కటి కథ రాసి మాకు స్వరమాలకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి కథలను మీరు అందిస్తూ ఉండండి, మేము ఇలా చదివి పెడుతుంటాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. స్వరమాలిక శ్రోతలు, ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు అనగా శనివారం మళ్ళీ క్రొత్త విషయాలతో స్వరమాలిక మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి భారతీయ స్వరం.
ప్రకృతిలోని అందాన్ని, సున్నితమైన భావాన్ని, అందమైన మనస్సుని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండాలని ఆశిస్తూ మా ప్రియమైన మై ఇన్ మీడియా శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆర్జే భార్గవి.
అప్పుడే ఏడాది గడిచిపోయిందండి. 2017 ఇలా వచ్చి అలా వెళ్ళిపోతోంది. ఈ ఏడాది కాలంలో బోలెడని జ్ఞాపకాలు, చాలా తప్పులు చేస్తుంటాం, ఎన్నో నేర్చుకుని ఉంటాం. ఆ తప్పుల నుంచి పాఠాలు, గుణపాఠాలు కూడా నేర్చుకుని ఉంటాం. కానీ అక్కడితో ఆపేస్తే మజా ఏముంది? అందుకని ఇంకొక కొత్త సంవత్సరం 2018 మన ముంగిట్లోకి వచ్చేస్తుంది. 2018 తీయతీయగా, ఖారం ఖారంగా, కొంచెం గారంగా ఉండాలని ఆశిస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇట్లు మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.